మిత్రులందరికీ శుభాకాంక్షలు. నా పేరు గవర్సన్ సత్యనారాయణ. ఏంటి విడ్డూరంగా చెప్పుకుంటున్నాడు ఏమిటి పేరు అని. శ్రీనాథ్ గారి పుణ్యం అంటూ ఆడియో క్లిప్ వస్తోంది. ఆడియో క్లిప్ వింటున్నప్పుడు ఎవడరా మాట్లాడుతున్నాడు అన్నది తెలియటానికి వీలుగా నా పేరు గవర్సన్ సత్యనారాయణ అని చెప్పుకుంటున్నాను. ఈరోజు పసందైన విందు ఇచ్చిన చింతర్లపల్లి దంపతులకు రఘు గారికి హరితకి వారికి మా ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత మిత్రులందరికీ శుభాకాంక్షలు ముందే మనవి చేశాను. వేటూరి సుందర రామమూర్తి గారి గురించి, వారి సాహిత్యం గురించి చెప్పాలని ఊహ కలిగింది. అంటే మిత్రుడు కృష్ణ గారిలాగా వారితో ప్రత్యేకమైనటువంటి పరిచయం లేదు. అయితే సుందరరామమూర్తి గారి సాహిత్యం యొక్క ఆకర్షణ శక్తికి లొంగిపోలేక బయటపడను లేక ఉన్న స్థితిలో వారి సాహిత్యంలోని మెలుకులు మీ ముందు ఉంచుదామని, వారి పాటల్లో ఉన్నటువంటి శక్తి ఏమిటో మీకు చెప్పాలని వచ్చాను. అయితే మిత్రులు, బసవరాజు రఘువర్మ గారు మనకి వీడియోలో కొన్ని పాటలు వినిపించి చూపించారు, చాలా బాగుంది. అంచేత నా శ్రమ కొంత తగ్గిందని మనవి చేస్తున్నాను. మిత్రుడు కొచ్చెల్లకోట కృష్ణ క్విజ్ లాంటిది పెట్టి నేను చెప్పదలుచుకున్న అంశాలని ఆయనే ఉటంకించేశాడు. ఇంకా నాకు అవకాశం లేకుండా పోయింది. అయినా నాదంటూ ఒకటి ఉన్నది, నా వాణి ఏమిటో మీకు వినిపించాలని మీ అందరి ముందు నేను నిలబడ్డాను. మొట్టమొదటిది వేటూరి సుందరరామమూర్తి గారు 29 జనవరి 1936 పుట్టారు అని ఉంది. చాలా సంతోషం, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను 1936 పుట్టాను. కానీ 22 మే 2010 ఆయన పరమపదించారు అంటే మళ్ళీ గుండె జగజారిపోయింది. అయినా మీ అందరి శక్తి నా శక్తిగా స్వీకరించి ఆ బలంతో, మీరిచ్చిన బలంతో మీ ముందు నేను నిలబడి ఈ రెండు విషయాలు మీకు మనవి చేస్తున్నాను. సుందరరామమూర్తి గారు వారు చెప్పినట్లు పండిత పామర్ల యొక్క అభివృద్ధిని, ఆకాంక్షని, ఆశీర్వచనాన్ని అందుకున్నటువంటి మహానుభావుడైన ఆయన కవిత్వంలో సంస్కృత భూయిష్టమైన పదాలు, లలితమైన తెలుగు పదాలు, శృంగారబంధమైనటువంటి కొన్ని కొన్ని మాటలు, తత్వచింతన తెలిపేటటువంటి కొన్ని గీతాలు కూడా ఆయన రచనలో ఉన్నాయి. ఆయనకి ఏమిటి వైవిధ్యం ఎలాగొచ్చింది అని చాలామంది అడుగుతారు. ఏదో ఒక బాణిలో కథలు రాయటమో లేకపోతే మాటలు రాయటమో పాటలు రాయటమో జరుగుతుంది. కానీ ఈయన అన్ని రకాల ప్రజల్ని ఆకర్షించగలిగి అన్ని రకాల వారికి వీణులు విందుగా పాటలు రాసి వినిపించగల శక్తి ఎలా వచ్చింది అని ఈ ప్రశ్నకి ఆయనే ఆయన టెక్సాస్లో 2000 ఆయన వచ్చినప్పుడు ఆయన ఉపన్యాసంలో చెప్పింది ఏంటంటే, నేను ఆంధ్రప్రభలో నార్ల వెంకటేశ్వరరావు గారి దగ్గర శిష్యత్వం చేసినప్పుడు ప్రజల యొక్క బాధలో సాధక బాధకాలు ఏమిటో నాకు అర్థమయ్యాయి. అప్పుడు ప్రజల్లో ఉండేటువంటి విచిత్రమైనటువంటి చిత్రమైనటువంటి గతులు, పరిమితులు ఉంటాయో నాకు అర్థమైంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర నేను శిష్యత్వం చేయటం వల్ల వచ్చినటువంటి లబ్ధి వల్ల నేను మీ ముందు పాటలు పెట్టగలిగాను అని. మరి మా చిన్నప్పుడు ఈ పాటల పోటీలు అవి హై స్కూల్లో జరుగుతుంటాయి, మీరు అందరూ వినే ఉంటారు. నేను అన్ని పోటీలకి వెళ్ళేవాడిని, కానీ నేను ఎప్పుడు పాటల పోటీలో పాల్గొనలేదు, వక్తృత్వపు పోటీల్లో పాల్గొనేవాడిని. ఇక కూడా సహాధ్యాయులు ఉండేవారు. ఓ పాట బాగుందిరా, వీడెవడో దడిగాడు వానసిరా, అంటే ఆహా పాట అయిపోయిన తర్వాత దడిగాడు వాండటిపా అని వీళ్ళు కామెంటరీ ఇస్తుండేవారు అనమాట. అంచేత ఇందులో ఉండేటువంటి ఇబ్బంది ఏమిటంటే రాయటం ఎంత కష్టమో పాడటం కూడా అంతే కష్టం. రాయటంలో ఏమిటి కష్టము అని అడిగారు టెక్సస్ సదస్సులో. ఆయన వేటూరు గారు ఏం చెప్పారంటే, అయ్యా పాటలు రాసేవాడు కవికి, కవి అనేవాడికి పంచభర్తృక అంటే ఐదుగురు భర్తలు ఉంటారు అని. ఎవరయ్యా ఐదుగురు భర్తలు అంటే, ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఎవరో మీరు అందరూ చెప్పేయగలరు గబగబాపల్. ఈయన ఏం చెప్పాడంటే, నిర్మాత ఒక మొగుడు, దర్శకుడు రెండో మొగుడు, సంగీత దర్శకుడు మూడో మొగుడు. బాగానే ఉంది, మరి ఇంకో ఇద్దరు ఎవరయ్యా అంటే, నిర్మాత బహుమతి కానీ లేకపోతే దర్శకుడు బహుమతి కానీ ఒకడు ఉంటాడట. వాడు కాకుండా ఐదో వాడు ఎవడయ్యా అంటే, ఈ పంపిణీ చేస్తారు సినిమా పంపిణీ చేసేటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థ తరపున ఒకడు ప్రతినిధి అందులో కూర్చుంటాడు. ఏంటంటే వీళ్ళు సినిమా విడుదల చేస్తే ఈ ఎగ్జిబిటర్స్ ఉంటారు సినిమా హాల్స్లో చూపించాలి. దీనికి ఒక సంస్థకు వాళ్ళు వాళ్ళు కొంత మదుపు పెడతారు, వాళ్ళకి వీళ్ళు ఈ హక్కులు ఇస్తారు. అందుకని వాళ్ళ తరఫున కూడా ఒకడు ఉంటాడు. ఈ ఐదుగురిని మెప్పించేలాగా పాట రాయాలట. అందుకని పాటలు రాసే కవికి ఐదుగురు మొగుళ్ళు అని మహానుభావుడు చెప్పాడు. మరి పాడేవాళ్ల ఇబ్బంది ఏమిటి అని, పాడేవాళ్ళ ఇబ్బంది, నేను ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్కి ఏదో మాట్లాడటానికని వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. అయితే వాళ్ళు ఓ సంగీత కచేరీ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. కొంచెం ముందు వెళ్ళాను, అక్కడ కొద్ది మిత్రుడు ఆయన రిటైర్ అయిపోయాడు భట్ గారిని, ఆయన నాకు గారిని మీరు ఎంజాయ్ చేస్తారు కూర్చోండి అన్నాడు. సంగీత దర్శకుడు చెప్తాడు అంటే గాయకుడది ఆ స్వరం విని లేకపోతే మనోభావాన్ని గ్రహించి వాళ్ళిచ్చినటువంటి స్క్రిప్ట్ని రాగయుక్తంగా పాడగలుగుండాలి. అంటే తక్కువ సమయంలో వారిచ్చినటువంటి విషయాన్ని గ్రహించి మీరు పాడగలిగి ఉండాలి. ఆ పాడటం కూడా ఇటువంటిది ఏదో ఇలా పాడేస్తే కుదరదు, ప్రజాహితంగా ఉండాలి, రాగయుక్తంగా ఉండాలి, సంగీత మాధుర్యం కనిపించాలి, అటువంటి పద్ధతిలో పాడాలి. నేను అనుకుంటూ ఉంటాను, మరి ఎందుకు లతా మంగేష్కరు ఇన్ని వేల పాటలు పాడగలిగింది అంటే, ఆవిడ మేధస్సు మీరు చెప్పిన వెంటనే గ్రహించి దాన్ని చూసారు. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు. మనం చెప్పినటువంటి విషయం లేకపోతే ఐదుగురు భర్తలో చెప్పినటువంటి విషయాన్ని గ్రహించి దాన్ని సంగీత మాధుర్యాన్ని స్పందిస్తూ చెప్పేటువంటి పాడేటువంటి విధానం ఆ లతా మంగేష్కర్కు ఉంది. అలాగే మనం తెలుగు వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు, లేరని అంటలేదు. అయితే అందులో ఉండేటువంటి ఆయన ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఇక్కడ మాది గొల్లపురాలు పల్లెటూరు, పిల్లలు చక్కగా పాడతారు, మరి ఈ పాపను తీసుకెళ్ళి మనం సినిమాల్లో పెడితే బాగుంటుందంటే అక్కడ సంగీత దర్శకుడు ఏదో స్క్రిప్ట్ ఇస్తాడు పాడమంటాడు, వీళ్ళు వెంటనే చదువుకుని తట్టుకుని చెప్పేంత మేధస్సు వాళ్ళకి లేదు. మీరు ఏదైనా చెప్తే విని ఆ పాట 4-5 సార్లు రిహార్స్ చేసి బాగా పాడగలుగుతారు, కానీ వాళ్ళంతటం వాళ్ళు ఆలోచన చేసి ఆ రాగయుక్తంగా సంగీత క్రమంగా ఉండే పద్ధతిలో పాడే విధానం చాలా కొద్ది మందికి ఉంటుంది. ఇది మేధస్సుకు సంబంధించిన విషయం. చాలామంది అనుకుంటారు గాత్రం అని, కరెక్టే, మంచి గాత్రం లేని అసలు మైక్ ముందు నిలబడటానికే అవకాశం ఉండదు. గాత్రం ఉంటే సరిపోదు. ఎదట వాళ్ళు చెప్పింది సంగీత దర్శకుడు చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకుని ప్రజలకి అందంగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఈ అర్థమయ్యే భాష అంటే మీకు ఇంకో విషయం చెప్పాను, ఎందరో మగానుభావులు మీరు పాట విని ఉంటారు, ఈ మహానుభావులు పోయి మగానుభావులు అంటే ఇతర భాషల వాళ్ళు మన జాగ్రత్త సంగీతం లేకపోతే కర్ణాటక సంగీతం నేర్చుకోవడం వల్ల ఈ తెలుగును కూనీ చేసి అందులో ఉన్నటువంటి అర్థాన్ని విడగొట్టి లేకపోతే తప్పుడు అర్థం వచ్చేలాగా పాటలు పాడుతున్నారు. అంచేత పాటల పాడటంలో కూడా ఒక పద్ధతి ఉంది, అది సారస్వతం. సంగీతం కలిసి ఉంటాయి. వట్టి సంగీత పరంగా పాడేస్తే సారస్వతం ఖూని అయిపోతుంది. వట్టి సారస్వతమే ఇంపార్టెంట్ అనుకుని సంగీతానికి కట్టుబడకుండా ఉండి పాడితే అది పాట అనిపించుకోదు. అది రెండింటినీ కలిపి పాడగలిగే గొప్ప మహానుభావుడు బాలమురళీకృష్ణ. నేను ఒకసారి బాలమురళీకృష్ణ గారు మీరు అందరూ వినే ఉంటారు, ఆయన న్యూయార్క్ మన టెంపుల్లో ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం వచ్చి మన గణేష్ టెంపుల్లో ఆయన కాన్సర్ట్ ఇచ్చారు. బట్ ఎనీవే విషయం నేను ఆయన కాకినాడలో విన్నాను. నాకేమిటి అనిపించిందంటే ఆహా, ఈయన సారస్వతాన్ని చక్కగా సంగీతంతో జోడించి పాడగలుగుతున్నాడు. మీరందరికీ తెలుసు అం అంటే ఆ తర్వాత 0, అహా అంటే విసర్గ, 2 0లు అం అహా. కానీ అరసున్న కూడా ఉంది, మీరు మర్చిపోతున్నారు. పాత తెలుగులో అరసున్న ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. కానీ అరసున్నకి మరి శబ్దం ఏమిటండి, ఎవరన్నా చెప్పగలరా? ఒక్క బాలమురళీకృష్ణ ఒక్కడే పాటలో చూపించగలిగాడు. అరసున్నకి శబ్దము ఇచ్చినటువంటి మహానుభావుడు బాలమురళీకృష్ణ అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు కొన్ని పాటలు ఉంటాయి, మీరు జాగ్రత్తగా చదివితే అరసున్న ఎక్కడుంటుందో మీకు తెలుస్తుంది. బట్ ఎనీవే విషయం ఏంటంటే, వేటూరి సుందరరామూర్తి గారు రాసినటువంటి మంచి పాటల్ని మంచి గొంతుకతో సంగీతాన్ని కలిపి పాటలను రూపొందించడానికి కేవి మహాదేవన్ గారు కూడా కారణమని మీ అందరికీ తెలుసున్న విషయమే. కానీ మరొకసారి నేను చెప్తున్నాను, ఒక్క పాట రాసినంతట్లో సరిపోదు, దాన్ని పాట పాడి వినిపించి అందరికీ అర్థమయ్యే పద్ధతిలో చెప్పగలిగినప్పుడే అది గొప్ప పాట అవుతుందని. ఇది వెబ్లోంచి తీసిన విషయం మీకు మనవి చేస్తున్నాను. వేటూరి సుందరరామూర్తి గారి గురించి, తెలుగు పాటకు ఆయన చిరునామా, తెలుగు పాటే ఆయనకు చిరునామా. సంస్కృత భూయిష్టమైన సమాసాలను అందంగా పొదిగి సమోసాల్లాంటి పాటగా మార్చి అందించిన, లలిత శృంగార భావాలను మనోహరంగా చేర్చి అందమైన పాటగా మలిచి అలరించిన, మొరటు పదాల జానపద పలుకులను నేర్పుగా అల్లి మషాలా కూర్చి సగటు ప్రేక్షకుని మెప్పించిన. ఈ మొరటు పదాల జానపదం అంటే ఉదాహరణకు ఒక ఆయన పాటలో అది, ముడి విప్పితే మూపురం ఆయన ఒక పాటలో ఉంది. ఇది శృంగారభావమైనటువంటి మాట, అది మొరట పదం కిందే నా అభిప్రాయం. అది ఇది అయితే జానపదులు వాడతారు. అటువంటి పలుకులను ఆయన నేర్పుగా అల్లి మషాలా కూర్చి సగటు ప్రేక్షకుని మెప్పించిన, జీవితంలోని బాధల్ని విషాదాలని గాయకుల స్వరాల్లో నింపి రాలిపోయే పువ్వుల్ని వర్ణించి ప్రేక్షక శ్రోతల గుండెలు పిండి ఏడిపించిన, ఆయన బీజం కవుల కుటుంబంలోనిది, అందుకే ఆయన కవిత్వం వెన్నతో పెట్టిన విద్య, అందుకే ఆయన పాట ఆయనకు అలవోకగా పట్టుబడింది. ఆయన బీజం కవుల కుటుంబం. ఈ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి మీరు అందరికీ తెలుసు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఒక గొప్ప సంస్కృత పండితుడు, కవి. ఆయనకి ఈయన సుందరామూర్తి గారి దగ్గర బంధువులు, అంచేత ఆయన కవుల కుటుంబంలోనే పుట్టాడని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈయన రాసినటువంటి అంటే ఆయన పేరు వచ్చిన తర్వాత అది సినిమా పాటలు అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి పేరు రాకముందు 1959లో అంటే నేను మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో జీవన రాగం అని నవల వేశారు. నాకు చదివినట్టు గుర్తులేదు. ఆ రోజుల్లో 1000 పడగలు, ఇందులో ఎంతమంది చదివారండి 1000 పడగలు? 1000 పడగలు అంటే 1000 పేజీలు ఉంటుందండి, ఆషామాషి కాదు చదవటం అంటే. వార్ అండ్ పీస్ ఎంతమంది చదివారండి? నవలు లియో టాల్స్టాయ్ రాసింది వార్ అండ్ పీస్ కూడా 1000 పేజీలు ఉంటుందండి. సో ఈ రెండు నవల్స్ నేను మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు శ్రద్ధగా చదివానండి. ఆ చదివినప్పుడు మరి జీవన రాగం ఎక్కడికో వెళ్ళిపోయింది. వేటూరి గారి మరో పుస్తకం కొమ్మ కొమ్మకు సన్నాయి. ఈ కొమ్మ కొమ్మకు సన్నాయి అన్న దాంట్లో ఆయన మంచి ఆబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఆయన డికాక్షన్లో పోస్తున్న పాలలాగా చీకటిలోకి తెల్లని ఉదయకాంతులు చొరబడుతున్నాయి. అంటే ఈయన టెల్లెంట్ డికాక్షన్లో పాలు పోయటం అన్నది ఇది అమెరికా పద్ధతి. ఇండియాలో పాలల్లో డికాక్షన్ వేస్తాం తప్పించి డికాక్షన్లో పాలు ఇక్కడ అమెరికా పద్ధతి. బట్ ఎనీవే ఆయన పట్టుకున్నాడు ఎక్కడైతేనే. సూర్యోదయానికి ముందు ఆకాశాన్ని వర్ణించారు ఆయన ఈ విధంగా. ఇంకొక సామ్యము అలంకారం అనండి. రెండు కొండల నడుమ అనంతంగా కృష్ణ ప్రవహిస్తున్నది, కృష్ణ నది. అందులో ఒక కొండ ముందుకు వంగి రెండవ కొండను చుంబించబోతున్నట్లు అనిపిస్తున్నది. జీవితంలో సంయోగం కోరే ప్రేసి ప్రియుల మధ్య తెలియకుండా జారిపోయే కాల చరిత్రలా ఉన్నది కృష్ణవేణి. ఇది ఇందులో కొంచెం నాకు తెలుగు ఇబ్బంది వచ్చింది. కాల సరిత్తు అంటే కాల సర్పము తెలుసు, మరి కాల సరిత్తు, సరిత్తు అంటే అప్పుడు శబ్దార్థ చంద్రిక చూడాల్సి వచ్చిందండి. సరిత్తు అంటే నది అని అర్థం, మీ అందరికీ తెలిసి ఉండదు, నాకు తెలీదు. బట్ ఎనీవే, జీవితంలో సంయోగం కోరే ప్రేసి ప్రియుల మధ్య తెలియకుండా జారిపోయే కాల సరిత్తులా ఉన్నది కృష్ణవేణి. అంటే కాలం గడిచిపోతూ ఉంటుంది, ప్రేసి ప్రియులు కలుసుకుందాం అని అనుకుంటారు, అనుకోవటమే కానీ కాలం మధ్యని ఇలా గడిచిపోతుంది, కృష్ణా నదిలా గడిచిపోతుంది, వెళ్ళిపోతుందట. అంత చక్కటి భావంతో ఆయన మహానుభావుడు రాశాడు. ఈయన ఆత్రేయ గారు మీ గురించి ఏమన్నారని టెక్సస్ సభలో ఎవరో ప్రశ్నించారు. ఆత్రేయ గారు అన్నారట, ఏమయ్యా నువ్వు ఒక 10 ఏళ్ళు ఆగి ఈ సినిమా ఫీల్డ్లోకి వస్తే నీ కొంపే మునిగిపోయేది అని. అంటే ఈయన మహామహుల్ని కూడా ఎదిరించి మంచి పాటలు చేసి నిలబడ్డ గొప్ప వ్యక్తి అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి
ఆత్రేయ గారిని వేటూరి గారు ఏదో సరదాగా విమర్శించారు. విమర్శ అంటే ఒక చిన్న జోక్ లాగా అనమాట. ఏంటంటే, ఆత్రేయ గారు మీరు ఈ మధ్య నూనె సరిగా రాయట్లేదా, మీ రంగు పూయట్లేదా, మీ జుత్తు అంత ఒత్తుగా నల్లగా లేదేంటని. అందుకు ఆత్రేయ గారు అన్నారట, ఏంటయ్యా వేటూరి నువ్వు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎక్కడ రాయనిస్తున్నావు అని. ఆయన ఉద్దేశం నూనె రాయనివ్వడం అని కాదు, పాటలు ఎక్కడ రాయనిస్తున్నావు, పాటలన్నీ ఆయనే వెళ్ళి
వచ్చిందా. ఆఖరిగా మీకు ఒక చిన్న పాట ఆయన రాసింది చదివి ముగింపు చేస్తాను. ఇది పంతులమ్మ చిత్రంలో మానసవీణ మధుగీతం. మానసవీణ మధుగీతం మన సంసారం సంగీతం, సాగర మధనం అమృత మధురం సంగమ సరిగమ్మ స్వర పారిజాతం. మానసవీణ మధుగీతం మన సంసారం సంగీతం, సంసారం సంగీతం ఏ రాగమో ఏమో మన అనురాగపు వలపు వసంతాన హృదయ పరాగం. ఏ రాగమో ఏమో మన అనురాగపు వలపు వసంతాన హృదయ పరాగం. ఎదలోయలో నిదురించిన నా కోరిక పాడే కోయల గీతం. శత వసంతాన దశ దిశాంతాన సుమ సుగంధాల భ్రమరనాదాల కుసమించు నీ అందమే విరిసింది అరవిందమై కురిసింది మకరందమే. ఇంకా ఉంది పాట. మీ అందరూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.